దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క మాటతో మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించేద్దాం. మంచి దేవుడు మన పక్షంగా ఉన్నవాడు, అనువాడు, ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేవాడు. గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ లోకంలో ఉండేటువంటి మర్యాదలు, క్రమాలు వేరుగా ఉంటాయి. వాటిని దాటి క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండేవారం, కానీ మనది ఈ లోకం కాదు. మళ్ళీ చెప్పండి, ఈ లోకంలో ఉంటాం కానీ ఈ లోకం మనది కాదు. మన లోకం ఎక్కడ? ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే దానికి కావలసిన తర్ఫీదంతా ఎక్కడ పొందాలి? ఇక్కడ పొందాలి. ఇక్కడ ట్రైన్ అప్ అయిపోయి తిన్నగా మనం నేరుగా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళి అక్కడ శాశ్వత కాలము నివాసాన్ని పొందుకుంటూ ఉంటాం. అది దేవుని యొక్క పద్ధతి మనతో చెప్తుంది. దానికి ముందుగానే మరి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను ఈ రెండవ భాగంలోనికి వెళ్ళి నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి గమనించుకుందాం. గడిచినసారి రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే, రోమపత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్స్, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును ఆయన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యం బట్టి మేము బతునాల్చుకున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. మనసును మార్చుకోండి, ఈ లోక మర్యాదను వెంబడించకండి అనేటువంటి ఆజ్ఞ మనకు ఎదురుగా కనపడుతుంది. ఏంటి ఈ లోకంలో ఉండేటువంటి మర్యాదలు? చాలాసార్లు మనల్ని వెంబడించడానికి వెంబడించకపోతే ఒప్పుకోనిగా ఉంటాయి. ప్రతిసారి మనల్ని చేయమని చెప్తూ ఉంటాయి. దానికి మనం చూసాం, ఈ లోకం అనేది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి గుండ్రంగా ఉన్నట్లయితే దీని లోపల ఒక స్క్వేర్ని తీసుకొచ్చి దీనిలో ఫిక్స్ చేస్తానంటే పడుతుందా? పడదు. ఒక దీర్ఘచతురస్రాకారాన్ని పెడతానంటే పడుతుందా? పడదు. మరి ట్రయాంగిల్ని తీసుకొచ్చి దీనిలో పెడదామంటే పడుతుందా? దీనిలో పడదు. ఇట్ కెనాట్ ఇన్సర్ట్. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న ఏ ఎడ్జి కూడా దీని లోపలికి వెళ్ళటానికి ఆటంకపడుతుంది. ప్రతి కోణము ఎక్కడైతే పదునైన కోణాలు మనకుంటాయో ఈ కోణాలన్నీ ఆ సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ఆటంకం పరుస్తూ ఉంటాయి. అందుకే మనిషిని మనిషి చేత సాధు చేయటం దేవుని యొక్క ఉద్దేశ్యం. నీలో ఉన్నటువంటి అన్ని షార్ప్ కర్వ్స్ అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సాధు చేస్తాడు. మనిషి చేత ఇనుము చేత ఇనుము పదును ఉన్నట్లు, లేక డైమండ్ చేత డైమండ్ అసంపూర్ణతను తెచ్చుకునే ఆ షేప్ని తెచ్చుకునేటట్లు మనుషుల మధ్యలో మనుషులమైన మనల్ని పెట్టి ఇవి ఎడ్జిస్ని బట్టి సంపూర్ణమైన ఆ పరిపూర్ణమైన ఆ డైలోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరొక విషయం, చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎలాగో రౌండ్గా ఉంది కదా, ప్రపంచం భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి నియమములు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నాయి కదా, భూమిలో ఉండే పద్ధతులన్నీ పర్మనెంట్గా ఉంటాయి కదా, అవేమి మార్పు చెందవు కదా, ఆకాశము నూతనమైన భూమి నూతన ఆకాశం కొరకు ఎదురు చూసేంతవరకు ఈ పాత భూమి యొక్క పద్ధతులకు దూరిపోదామని మనం కూడా రౌండ్గా తయారైపోతాం. షార్ప్గా లేకుండా మనం కూడా సాఫ్ట్గా తయారైనట్లుగా కనపడతాం. అన్ని తలాలు అన్ని ప్లేన్స్ నీట్గా ఉండేటట్లు సాఫ్ట్గా మారిపోయి దీనిలోంచి దూరిపోదామని అనుకుంటాం. వి వాంట్ టు ఫిట్. ఈ లోకంలో ఉన్న మర్యాదను కానీ లోకంలో ఉన్న పద్ధతిని కానీ నీవు లోపలికి వెళ్ళటానికి ఇది షేప్ రౌండ్గానే ఉంది, ఇది రేపు షేప్ రౌండ్గా ఉంది, ఇది దీనిలో ఫిక్స్ అవడానికి అవకాశం లేదు, దాని లోపలికి వెళ్ళటానికి నీకేమాత్రం అవకాశం కుదరదు. చాలాసార్లు క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండే దానికే ఫిట్ అవడానికే ప్రయత్నం చేసి ఇలాంటి కౌంటర్ ఫిట్ నకిలీని తయారు చేసుకుంటాడు. ప్రతి క్రిస్టియన్ ఇక్కడే ఆలోచిస్తాడు, నాకు బైబిల్ తెలుసు, నాకు దేవుడు తెలుసు, మా చర్చి చాలా పెద్దది, మా పాస్టర్ గారు చాలా మంచివాళ్ళు, మాకు ఆత్మాభిషేకం ఉంటుంది, మేము బలలో ఆరాధన చేస్తాం, మేము సువార్తకు వెళ్తాం, మేము కానుకలు ఇస్తాం, మీటింగ్లు పెడతాం, బైబిల్ పంచి పెడతాం, అవసరమైతే ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, కన్నీటి ప్రార్థనలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని చోట్ల ఎలా మారడానికి ప్రయత్నం చేస్తారంటే ఈ రౌండ్ ఫిట్ అవడానికి కావాల్సిన ఒక షేప్ని వాళ్ళంతటి వాళ్ళే తయారు చేసుకుని దాని లోపల మనం ఫిక్స్ అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజానికి ఎప్పుడు కూడా దానిలో ఫిక్స్ అయ్యే అవకాశం నీకు లేదు. నీ భక్తిని దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఇట్ హ్యాస్ టు బి సపరేట్. ఈ లోకంలో ఉండు కానీ నువ్వు దీనికి ప్రత్యేకంగా ఉండు. లోకానికి సంబంధించిన మర్యాద నువ్వేమీ వెంబడించడానికి నీకు నియమం లేదు, నీతి లేదు, రూల్ లేదు, నిబంధన లేదు, దాన్ని దాటాలి. అయితే చాలామంది అందరూ చేస్తున్నారు, మీరు చేయకపోతే అలా, అందరూ అదే కదా అలాగే ఉన్నారు కదా, మీరు ఎందుకు అలా ఉండలేదు, అందరూ ఉంటున్నటువంటి బైబిల్, నువ్వు చదువుతున్న బైబిల్ ఒకటే అయితే, నీతో మాట్లాడుతున్న దేవుడు, వారితో మాట్లాడుతున్న దేవుడు ఒకటే అయితే మరి ఎందుకు ఈ భేదాభిప్రాయాలు వస్తాయి? చాలా మందికి ఐందోళ్ళకి ఈ రకమైన అనుమానాలు ఉంటూ ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 27. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని చూసినట్లయితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము అక్కడ వచ్చిన 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఏకలోహమాన్యం తనకంటూ కూడా తను తాను కాపాడు. ఎలా ఉండాలంటే, ఈ లోకంలో తండ్రి ఎదిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి చేయాలంట. మీ భక్తి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, రెండు నిష్కళంకంగా ఉండాలి, అన్స్పాటెడ్. ఈరోజు క్రిస్టియానిటీలో మనుషులందరూ కూడా ఈ సెకండ్ స్ట్రక్చర్లోకి ఎంటర్ అయిపోయి ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టియానిటీని డైల్యూట్ చేసేసారు. ఏంటి ఈ ప్రైమరీ స్ట్రక్చరు సెకండరీ స్ట్రక్చర్ అని ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు దగ్గరికి వస్తే దేవుడు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు అనేటువంటి పద్ధతులను మరికొంచెం మౌలిగా చేసి, మీరు మా దగ్గరకు వచ్చి ఇస్తే, మీరు మా దగ్గరకు వచ్చి ఉంటే, మేము మీ కొరకు ప్రార్థన చేస్తే, మేము మీ కొరకు అడిగితే, మేము మీ కొరకు చేస్తే, మీకు అవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేస్తున్నారు. వ్యక్తి కేంద్రంగా జరిగేటువంటి పద్ధతి ఆత్మ ద్వారా జరగాల్సిన పద్ధతిని దాటించేశారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ భక్తి ఎప్పుడు కూడా అన్స్పాటెడ్గా ఉండాలంట, నిష్కళంకంగా ఉండాలంట. లోకంలో ఉన్న నీవు ఏ మాలిన్యతను కూడా అంటించుకోకుండా ఉండాలంట. ఒకసారి చెప్పండి, క్రైస్తవులు ఎన్నెన్ని రకాల మాలిన్యాలను అంటించేసుకుని ఉన్నాం మనం? ఉన్నావా లేదా? ప్రత్యేకంగా ఉన్నామా? చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఉన్నాం కానీ ఒంటి నిండా, మనసు నిండా, జీవితం నిండా, ఆయా సందర్భం సంఘాల నిండా, సందర్భాల నిండా మాలిన్యం అంతా అంటించేసుకుని మురికిమయమైపోయాం. దాన్ని ఓడదీయటానికి కూడా అవకాశం లేనంత అనుబంధాన్ని పెంచుకున్నాం లోకంతో, లోకపు ప్రేమలతో, పరిస్థితులు అన్నిటిలో చూసినట్లయితే నిశ్చయంగా బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో ఉండేటువంటి మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనటే. ఈ స్పిరిచువల్ సెక్యూరిటీని ఎక్కడికి వెళ్తే మనం ఆలోచించినట్లయితే, ఒక క్షణం కొంచెం బయటకు వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. బ్యాంకు బయట పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఉండరా? వాడి చేతులు ఏముంటాయి? ఆర్మర్ ఉంటుంది, గన్ ఉంటుంది. ఎవరైనా తనని అటాక్ చేసినా, బ్యాంకులో ఉన్న సొమ్ముని దోపిడీ చేసినా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? దే కెన్ హ్యావ్ ద ఛార్జ్. వాళ్ళకి ఆ పూర్తి హక్కులు వారికి ఇవ్వబడ్డాయి. మరి ఆయా ప్రదేశాలలో గొడవలు లేక ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయంటే అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటామా లేదా? చేసుకుంటాం. చాలా సందర్భాలలో ప్రతి ఇంటికి, ప్రతి వీధికి ఒక గోర్ఖాని పెట్టుకున్నట్లే, ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకున్నట్లే, నీ ఇంటికి బ్యాంకుకి సెక్యూరిటీ గార్డు ఉన్నట్లే, అన్ని ప్రదేశాల్లో కూడా సెక్యూరిటీస్ని పెట్టుకుని మనందరం సెక్యూర్డ్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ సెక్యూరిటీ? నీ ఆత్మను కాపలా కాచుకోవటానికి నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? మరి ఎవరున్నారు? నీ ఆత్మ మలిన్యంలోకి వెళ్లకుండా, లోక పద్ధతులను వెంబడించకుండా, ఆ బలహీనత నీకు అంటకుండా ఉండడానికి నీకున్న సెక్యూరిటీ మెజర్ ఏంటి? నీవెలాంటి కాపుదలు పెట్టుకుంటున్నావు? ఎలాంటి అవకాశాన్ని తీసుకుంటున్నావు? ఎలాంటి పరిస్థితిని దాన్ని కాపలా ఉంచుకుని దానిని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఓ భక్తుడు అంటాడు, నా నోటిని నేను కాచుకుని ఉన్నానన్నాడు. దాన్ని నోటిని కాచుకున్నాడంట. ఎందుకు? ఆ రకమైన పాపం జరిగిపోతుంది లేక దురభిమాన పాపం నాకు జరిగిపోద్ది, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ బలహీనత నాకు జరగకుండా ఉండాలి అని అంటే నేను నా నోటిని కాపలా పెట్టుకోవాలి. తప్పదు, గాడ్ ఉండాలి. ఉన్నాయా? గాడ్లు ఉన్నాయా? ఎన్ని సెక్యూరిటీలు చూడండి, దుమ్ము పడిపోకుండా రంగురంగుల కళ్ళద్దాలు కళ్ళల్లో, బుర్ర పగిలిపోకుండా పెద్ద చెప్ప, గట్టి హెల్మెట్, కాళ్ళకి ఏమాత్రం దెబ్బలు తగిలిపోకుండా షూ వేసుకుంటారు, బాడీ మీద ఎక్కడ డస్ట్ పట్టుకోకుండా, ఆడపిల్లల ముఖం కూడా కనపడిపోకుండా మొత్తం గొడవలు చుట్టేసుకుంటున్నారు. అన్ని సెక్యూరిటీస్ బాగానే ఉన్నాయి. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ సెక్యూరిటీ? నీ ఆత్మకు భద్రత ఏది? నీ ఆత్మకు కాపలయ్యేది? లోకమాలిన్యం అంటించుకునేది నీ శరీరానికి కాదు, నీ లోపల ఉన్న మనస్సును కూడా అపవిత్రపరచుకుంటున్నావే, ఆత్మను కలుషితం చేస్తున్నావే, దానికి దాచుకోవటానికి మనం ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం? చాలా సందర్భాలు, నేను ఇది పలానా సందర్భాన్ని పేరు పెట్టి చెప్పను కానీ ఆ సందర్భాలు మీరు వెతుక్కుని చూసుకుంటే ఖచ్చితంగా లోకంలో ఉన్న మలిన మీ హృదయంలోనూ, మీ జీవితంలోనూ, మీ ఇంట్లోనో, మీ కుటుంబంలో ఎక్కడో చోట దాన్ని పెట్టుకుని ఉంటారు. నిన్న ఒక పిల్లోడు ఎదురుగా వచ్చి ప్రైజ్ లాడ్ అన్నాడు. తమ్ముడు ప్రైజ్ లాడ్ అనగానే ఆ చేతికి ఒక 5 రకాల తాళ్ళు ఉన్నాయి, రకరకాల తాళ్ళు ఉన్నాయి. వెంటనే నేనేం మాట్లాడలేదు, మాట్లాడలేకపోతే ఆడు నేను చూడలేదు అనుకున్నాడు. అనుకున్న తర్వాత అది మామూలుగా చెయ్యి సడన్ గా నాకు చెయ్యి ఇచ్చిన తర్వాత గుర్తు వచ్చింది, అయ్యో అనవసరంగా కుడి చేతికి పెట్టుకున్నాను ఎడం చేతికి పెట్టితే బాగుంటుంది అనుకుని ఉంటాడు, చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత వాడిని అడిగాను, తమ్ముడు అది ఏంటిరా అన్న, ఏవన్నా అన్నాడు. అదే నువ్వు అనుకుంటున్నవే, అది ఏంటి అని అంటే జస్ట్ ఊరికే కట్టుకున్నానన్న, మీ అమ్మగారు ఏమనలేదా అని. అది ఏమనలేదు, మీ నాన్నగారు కూడా ఏమనలేదు. అదే ఏమనలేదు, ఏమంటారన్న, సరదా కట్టుకున్నానన్న. నీ చేతులకు ఒక దారం కట్టుకోమని బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ దారం? దేవుని యొక్క వాక్యమును నీ చేతులకు కట్టుకోమని చెప్తుంది. నువ్వేం కట్టుకున్నావు? నువ్వు కట్టుకున్నది ఏంటి? అది లోకంలో ఉండే పరిస్థితి కదా, వాళ్ళు వేసుకునేటువంటి తాళ్ళు కదా. దానికి నువ్వు విగ్రహాలకు సంబంధించింది కాదు అని నువ్వు చెప్పే భాష్యం వెనక నువ్వు కట్టుకోవటం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు నీ ఆత్మను కల్వశపరుచుకుంటున్న నీ యవ్వనకాలపు జీవితాన్ని చూసిన తల్లిదండ్రులు నీతో చెప్తే నువ్వు వినరు, నాకు తెలుసు. నేనేమడిగాను, చెప్పారా లేదా? వాళ్ళు చెప్తారు. వీళ్ళు వింటారా వినరా? వినరు. మరి ఆ పిల్లలు అపవిత్రమైన పద్ధతులకు వెళుతుంది, వాడి ఆత్మను కల్మషపరుచుకుంటున్నాడంటే, లోకమాలిన్యతను అంటించుకుంటున్నాడంటే, మరి ఏ తల్లి తండ్రి ఏం చేయాల్సి ఉంటుంది? అసలు అలాంటి సీడు వాడిలో పడకుండా, ఆ పిల్లల్లో పడకుండా, విత్తనం పడకుండా మిమ్మల్ని మీరు కాచుకోవాలి. ఉచ్చలు విడితనానికి వదిలేసి మా అమ్మాయి మాట ఏందో, మా అబ్బాయి ప్రార్థనకు రాడు, మా ఆయన వాళ్ళిద్దరు చెప్పినట్టు చేస్తాడండి, ఇంపాసిబుల్. యువర్ పాస్టర్ కెనాట్ క్రై. నీ సేవకుడు నీ గురించి ఏడవలసిన అవసరం లేదు. మీ పాస్టర్ గారి బాధ్యత కాదు, మీ పాస్టర్ గారు మీ ఆత్మలకు కాపరి, మీ కుటుంబానికి కాపరి కాదు. మీ ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుని ఒక వాక్యమును మీకు బోధించి సర్వసత్యములకు నడిపించడానికి ఆత్మ ద్వారా మీ కొరకు ప్రకటించేవాడు. కొనసాగింపు చేయాల్సిన బతి నీది. నువ్వు చేయడం మానేసి ఎంతసేపు మా పాస్టర్ గారు చెప్పలేదు, మా మేమందరం వాళ్ళకి ప్రేయర్సెల్కి ఉత్తరాలు రాసాము, ఏ ప్రేయర్సెల్లో నీ ప్రార్థన దేవుడు సమాధానం ఇవ్వడు నువ్వు చేస్తే తప్ప. అలాంటి మాలిన్యత అంటించుకోకుండా ఉండేటట్లు నిన్ను నువ్వు దాచుకో, కాచుకో, రక్షించుకో. బైబిల్ చెప్తుంది నువ్వు లోకంలో ఉంటావు కానీ లోకంలో దానికి ఫిక్స్ అవ్వవు. చాలామంది క్రైస్తవులు హైందవ పద్ధతుల్లోనే, హైందవ ఆచారాల్లోనే, లోక సంబంధమైన మర్యాదలతోనే చాలా రకాల బలహీనతలతో మలినం అయిపోతున్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి వాటిలో నుంచి నువ్వు పూర్తిగా బయటకు రావాలి. అందుకే తను తాను ఏం చేసుకోవాలి చెప్పండి? నిహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను ఎవరు కాపాడతారు? నీకురువా దేవుడా? చాలా మందికి ఈ వాక్యం అలాగే అర్థమవుతుంది. ఏముంది మళ్ళీ చదువు. తనకు అంటకుండా ఎవరు కాపాడుకోవాలి? దేవుడా నువ్వా? ఇంపాసిబుల్. దేవుడు ఏం చేయలేడు. ఎవరు చేయాలి? ఎల్లు లోకల్లోకెళ్ళు, చూడు తప్పేంటో నువ్వు చేయకు, విను నువ్వు దానిని వినడానికి పరిగెత్తుకో. మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అది తప్పు మాట్లాడుకో. నువ్వు ఉండాల్సి వచ్చింది ఉడుకో, నువ్వు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళకో, నువ్వు చేయాల్సి వచ్చింది చేయకు, కాపాడుకో. నీ క్యాలిబర్ నీకు తెలుసు, నీ శక్తి నీకు తెలుసు, ఆ పని చేయొద్దు. నన్ను ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు అమ్మవారు పండుగ అవుతుంది రండి అన్నాడు విజయనగరం. ఎందుకు అన్నాను? వాళ్ళందరూ పండుగ చేసుకుంటే మనం ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. అబ్బా ఎక్కడ చేద్దాం అన్నాడు. వాళ్ళందరూ చేస్తుంటే వాళ్ళ మధ్యలోనే ఉండి మనం కూడా విజ్ఞాపన చేసుకుంటూ వెళ్దాం అన్నాడు. జట్లు జట్లుగా నిలబడి చేతులు ఎత్తే వాళ్ళు గంతులు వేస్తుంటారు, మనం విజ్ఞాపన చేసుకుంటూ వెళ్దాం, వీళ్ళందరినీ దేవుడు రక్షణలోకి నడిపించేస్తాడు, మీరు వచ్చేసేయండి అన్నాడు. నాకు తెలుసు అక్కడ మనం చేయగలమా చేయలేమా, కాబట్టి నేను రానన్నాను. నన్ను నేను కాపాడుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి పాపం చేసి సొనిగి దేవుని దగ్గర తీర్పులో పడ్డం ఎందుకు? నాకు అవసరం లేదు. మీరు కూడా అలాంటి పనులు చేయకండి పాస్టర్ గారు సార్. అయ్యే ఎంత మాట, పట్టణాన్ని నాలుగు వైపుల నుంచి మూలస్తంభాలుగా ఉండాలని చెప్తున్నాడు కదా, మీరేంటి వాక్యానికి వ్యతిరేకం? మీరు జిల్లాలో మనుషులు గారా? బాబు నువ్వు తీర్పులన్నీ నేను పడతాను, దేవుని దగ్గర సమాధానం చెప్పుకునే హక్కు ధైర్యం నాకున్నాయి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలాంటి మధ్యలోకి వెళ్ళి అనవసరమైనట్లు ఇరుక్కోకు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి, మహారాష్ట్రంగా ఉండి, నీ హృదయంలో మాలిన్యం అంటించుకోకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరొపెట్టు. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది చేయి నువ్వు. చాలామంది ఈ ఎందుకండి అక్కడ పండగ అవుతుందండి, మా ఊర్లో పండగ అండి అని అంటే మీకు మీకు దానిలో కోసి ఏం పెట్టమండి, మీకు సపరేట్గా అంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చుని పోయి వాళ్ళు వండేసిన పాయసాలు గారెలు అదే మూలలు పెట్టినవి, ఆ దేవతకి పెట్టినవి, ఈ దేవతలు తినేస్తే వెళ్ళి. ఎందుకు మాలిన్యం అంటించుకోవాల్సిన పని ఏంటి? ఎందుకు వెళ్ళాలి? ఒక్కరోజు ఓపిక పడితే, లేదా ఒకరోజు ముందు వండుకో, ఒక తర్వాత వండుకో, లేదా పాసిపోయినా ఏం పాసిపోవు, నీకోసం ఉంచుతారు వెళ్ళి తిను. కానీ ఆ జాగ్రత్త, మాలిన్యం అంటించుకోకుండా ఉండాల్సిన బాధ్యత నీదే. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ఎవడు రక్షించడు, దేవుడు కూడా సహాయం చేయడు. నువ్వేం చేస్తావు అని చూస్తాడు, దానికి నీకు కావాల్సిన సహాయాన్ని ఎప్పుడు కూడా పంపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని చూసుకోండి. ఎఫ్సి పత్రిక 6:12 చెప్తుంది, ఎఫిషియన్స్ 6:12, ఎలా అనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. అంటే ఏం చేయాలి మనం చెప్పండి? మనము పోరాడునది అనే పదం వెనక మనం అర్థమయ్యి చేసుకోవాలి. ఏం చేయాలి మనం? మిలిటెంట్, నువ్వు పోరాడాలి. ఈ లోక సంబంధమైన పరిస్థితులు నీకున్నప్పుడు నువ్వేం చేయాలి? పోరాడాలి. నువ్వు నీ పిలిపే పోరాటం, నువ్వు యుద్ధం చేయడానికి పిలువబడ్డావు. తలకాసుకునేవాడు ఆయన, యుద్ధ దినమున తలను కాయవాడు ఆయనే. సో నువ్వు పోరాడాలి. అంతేగాని లేదండి పాస్ గారు, మేము ఒకటైపోయామండి. ఎలా ఒకటైపోతావు? యు ఆర్ చూసన్, నువ్వు ఏర్పాటు చేయబడిన దానివి, నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడిన దానివి. నువ్వు వాళ్ళతో కలుస్తానంటే ఎలా అయిపోద్ది? నిన్న మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది, ప్రాస్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, అంత రకాల కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. మేము ఆ ఇంటి పక్కింటికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగాను, ఏంటమ్మా ఇదంతా ఇటు క్రైస్తవ వాసన ఇటు హిందూ వాసన రెండు కలిసి చేస్తున్నారేంటి అని అడిగాను. అడిగితే ఏముందండి, ఇంట్లోకి ఎవరన్నా ఉండేది మేమే కదా, అందుకని మిగిలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ మావిడోకలు కట్టాం. మా పాస్ గారు బాధపడకుండా ఉండకూడదని చెప్పి స్టేజ్ కట్టాం. స్టేజ్ మీద పాస్ గారు ప్రసంగం చేస్తారు, మావిడోకలు కట్టి పసుపు రాసిన ఇంట్లోకి ఇల్లు రిబ్బన్ కత్తిరించి వెళ్తారు. ఎందుకు ఈ రెండు పద్ధతులు మీరు చేస్తున్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు, పర్లేదండి ఏముంది, దెర్ ఇస్ ఎ ఫైట్. వాళ్ళకి నిజంగా పోరాటం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కానీ అక్కడ మీరు నిలబడగలరా? మీ బంధువులు ఒప్పుకోరు, మీరు నిలబడగలరా? మీ స్నేహితులు ఒప్పుకోరు, మీరు నిలబడగలరా? సంఘం కొన్నిసార్లు ఒప్పుకోదు, మీరు నిలబడగలరా? బైబిల్ ఒప్పుకోదు, మీరు నిలబడగలరా? అధికారులు ఒప్పుకోరు, మీరు నిలబడగలరా? మీకు పోరాటాలు ఉంటాయి, ఒప్పుకోగలరా? ఫైట్ చేస్తారా? ఎవడేమనుకున్నా నేను చేస్తాను, నిలబడి చూడు. దేవుడు నీ కొరకు మార్గాలు ఎలా సరళం చేసి చూపిస్తాడు. స్టాండ్ ఫర్ ద గ్లోరీ. ఇంటికి అప్రూవల్ ఇవ్వడానికి ఆ కమిషనర్ గారు డైరెక్ట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటి అప్రూవల్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ఎన్నో ఇళ్ళు మేము తెల్లవారు లెగిస్తే అప్రూవల్ చేసి మేము చేస్తూ ఉంటాము, అలాంటిది ఒక ఇంటికి పూజ గది ఇల్లు అంత పెట్టారు, అదేంటో చూద్దామని వచ్చానన్నాడు ఆయన. విష్ణు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చారు ఈ ప్లాన్ అప్రూవల్ చేసడానికి. వచ్చేటప్పటికి పూజ గది ఇంట్లో ఎంత ఉంటుంది? చిన్నది. మేము ప్లాన్ అప్రూవల్, ఇదంతా పూజ గది, ఇదంతా మా ఇల్లు, అది మా బెడ్రూము, ఇది కిచెను, ఇది పూజ గది అని పెట్టాం. అడిచి నేను చెక్ చేయాలి ఇల్లు అన్నాడు. వచ్చి చెక్ చేశాడు, మొత్తం చూశాడు, అడిగాడు, మీరు చర్చ నడిపిస్తారా అని అడిగాడు. చర్చ నడిపించను, ప్రేయర్ నడిపిస్తానని చెప్పాను. మీరేం చేస్తారు? నేను పాస్టర్ని. పూజ గది ఎంత పెట్టారు ఎందుకు అన్నాడు. మీకు మూల ఉంటుంది, మాకు మధ్యలో ఉంటుంది అని ఆయనకు అర్థమైపోయింది. మిగిలినవన్నీ దేవుడాలతో మాట్లాడు, వెంటనే కాగితాలు ఇవ్వండి అన్నాడు. వినేసి వెంటనే శాంక్షన్ చేశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, ఊరు మధ్యలో చర్చ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారేమో కదా, చూసుకోండి అన్నాడు. నేను అభ్యంతరకరమైన ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా అది అభ్యంతర పడతారు. అది చెయ్యను అన్నంత వరకు నాకు అధికారులు నా మీద పోరాటానికి వచ్చినా కూడా నేను నిలబడతాను. నువ్వు నిలబడతావా? దెర్ ఇస్ అ ఫైట్ ఫర్ యూ. నీ డాక్యుమెంటేషన్స్లో ప్రాబ్లం ఉన్నాయని చూపిస్తారు, లీగల్ ప్రాబ్లమ్స్ చూపిస్తారు, అధికారికంగా ఆ ప్లాన్స్ రిజల్యూషన్స్ నీకు అడ్డుపడుతూ ఉంటాయి, కొన్ని శాసనాలు నీకు అడ్డుగా ఉంటాయి, కొన్ని నిబంధనలు నీకు అడ్డుగా ఉంటాయి, కొన్ని లా చట్టాలు అడ్డుగా ఉంటాయి. నువ్వు ఎదుర్కోగలవా? యువర్ కాల్ టు ఫైట్. అంతేగాని ఆ ప్రదేశంలో దాన్ని ఏదో సింప్లిఫై చేసుకోవటానికి, నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి దేవుడు నిన్ను పిలవలే. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. మనం పోరాడునది అన్నాడంటే అర్థం ఏంటి? యు హ్యావ్ టు ఫైట్. నువ్వు ఎదుర్కోవాలంతే. దానికి ఏ రకంగా రాజీ పడిపోయి మనుషులను సంతోష పెట్టేసి పర్వాలేదులేండి అనేసి మనం చూసుకుందాం, మనం మంది అది ఊరు అన్నట్టు ప్రాంతీయ అభిమానాలకు ఎక్కడ తెగబడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు నిలబెట్టుకోవటానికి, ఎగ్నెస్గా ఉండడానికి వాళ్ళందరినీ డిజైన్ చేశాడు. ఎవరెవరిని డిజైన్ చేశాడో చూడండి నీకు ఆపోజిట్గా. 12వ వచనం, మనం పోరాడునది అధికారులు నీకు ఆపోజిట్గా ఉంటారు, ప్రధానులు నీకు ఎదురుగా ఉంటారు, అంధకార సంబంధము లోకంలో ఉన్న నాజులు మీకు తోడుగుంటారు, ఆకాశ మండలి దురాత్మ సమూహం మీకు తోడు. ఇప్పుడు ఈ నాలుగు రకాల అపోజిషన్స్లో క్రైస్తవుడు బతకతాడా? ఎక్కడో చోట ఏమవుతాడు? ఏమవుతాడు? కాంప్రమైజ్, రాజీ పడిపోతాడు. ఒక ఆయన అన్నాడు, పాస్ గారు ఇన్ని రోజులు సఫర్ అవడం కన్నా ఒక్కరోజు అక్కడికి వెళ్ళి ఆ పని ఏదో చేసి వచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నాడు. చచ్చిపోవడం బెటర్ కదా అన్నాడు. అదే సమస్య, అదే శ్రమ కొరకు నువ్వు మరణిస్తే నీ కొరకు ఒక చరిత్ర ఉంటుంది. హెబ్రీ పత్రికలో ఉన్నాడు, వారు మరి విశేషంగా చాలా ఇబ్బందులు పొందారని, రంపములతో కోయబడ్డారని వాళ్ళ సాక్ష్యం బైబిల్లో రాయబడి ఉంది. అలాగే నీ గురించి కూడా ఒక విషయాన్ని మేము చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 11:34 నుంచి చదవండి. పై వచనం కూడా ఉందా, 33, విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయిస్తావా, కాంప్రమైజ్ అయి జయిస్తావా, లోబడి జయిస్తావా, ఎదుర్కొని జయిస్తావా? హెబ్రీ పత్రిక 11:33, హెబ్రూస్ చాప్టర్ 11:33 ఏం చేస్తారు? దేర్ విల్ బి ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ కోసమే యు ఆర్ డిజైన్డ్. నిన్ను దేవుడు కేవలం దాని కొరకే తయారు చేశాడు రా తల్లి, నువ్వు ఫేస్ చేయకపోతే ఎట్లా బ్రదరు? నువ్వు కేవలము దాని కొరకే. ఒక కత్తిని దేని కొరకు తయారు చేస్తాడు? యుద్ధంలోకి వెళ్ళే కత్తిని, యుద్ధంలో చేసే కత్తిని తీసుకొచ్చి వంటగదిలో కూరగాయలు కోసుకోవడానికి, అట్ల వేసుకోవడానికి, పుస్తకాలు కత్తిరించుకోవడానికి ఇస్తారా? దేనికి తయారు చేస్తాడు? దేనికి ఇస్తాడు చెప్పండి? ఇట్ వాజ్ డిజైన్ టు కిల్ ఎనిమీ, ఆర్ రక్షించుకోవడానికి అంటే పొడుచుకోవడానికి ఇచ్చాడు దేవుడు. దట్స్ ఆల్. నీకు ఇవ్వబడ్డ వాళ్ళు ఏ వాళ్ళు ఏమేం చేస్తారో చూడండి, విశ్వాసం ద్వారా జయించారు, నీతి కార్యాలు మాత్రం మనం ఏం చేస్తాం? అవినీతి కార్యాలు చేసేస్తాం. ఎదుర్కోండి. లోకము ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా ఉండేటప్పుడు దానికి రకరకాల పాత్రలు, రకరకాల పరిస్థితుల్లో వచ్చి దానిలో దూరిపోదామని ప్రయత్నం చేయకండి, దాంతో రాజీ పడదామని ప్రయత్నం చేయకండి. ఇవి భిన్నంగానే ఉంటాయి, నిన్ను భిన్నంగానే తయారు చేశాడు. వాటిని అన్నింటిలో నిన్ను లోబడమని చెప్పలే, వాటిని ఎదుర్కోమని చెప్పాడు. అయితే క్రైస్తవులమైన మనము కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో ఈ రక తప్పిదాన్ని మనం చేసేస్తున్నాం. ఇంకా ఏం చేశారు? నీతి కార్యాలు మాత్రం జరిగించడం మానలే, చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇంకా ది గాడ్ ద ప్రామిసెస్, నీకేముంది వాగ్దానం ఏముంది, నీకేంటి వాగ్దానం ఏముంది? ఇందాక ఆ సిస్టర్ ఒక అమ్మాయి చెప్తుంది, మా ఆయన గారు యేసుప్రభు నమ్ముకున్నారండి, బాప్తిని తీసుకున్నారండి, దేవుని కొరకు బలమైన స్తంభముగా దేవుని మందిరంలో దేవుడు నిన్ను వాడుకుంటారని వాగ్దానం కూడా ఉందండి అని. వెరీ గుడ్, నమ్ముతున్నావా? వాగ్దానం ఉందని నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. వస్తాడా? రాడండి. ఎందుకు రాడు? నీలో ఏం లేదు, పొందిన వాగ్దానము అనుభవించగలనన్న విశ్వాసము లేదు. పునాదులు కలిగిన పట్టణం నీకు వస్తుందంటే అబ్రహాం చూశాడా? చూడలే. కానీ వాగ్దానంతో బ్రతికాడా లేదా? ఆ వాగ్దానంతో నువ్వు బ్రతికే స్థాయి ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్స్? అలా నువ్వు జీవించే స్థాయిలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు, అది ముఖ్యమైనది. ప్రతి సమయము ఎంతో విశ్వాసంతో నువ్వు జీవించేటువంటి ఆశ కలిగి ఉన్నావు నువ్వు దేవుని కొరకు? ఇంకా ఏం చేస్తారో చూడండి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మాంసం వేసి మూసారా, మూ నోటిని కట్టేశారా? సింహాల నోళ్ళు మూయడం అంటే ఎలాగ, జూలో సింహాలు గోండ్రిస్తూ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు? అడెళ్ళి మాంసం విసిరితే ఏం చేస్తాయి? మూసుకుంటాయి, నోట్లో వేసుకు తింటాయి. మనం ఎలా మూస్తున్నాం? మేతేసి మూస్తున్నావా, విశ్వాసంతో ప్రార్థన చేసి నోరు మూసేస్తున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి? మీ ఇంట్లో ఏమైనా సింహాలు ఉన్నాయా? కనపడలేదా? ఉన్నాయో? ప్రతి ఇంట్లోనే ఉన్నాయి. సింహాల నోళ్లను ముయ్యగలిగే విశ్వాసం మీకుందా? యు ఆర్ డిజైన్డ్. నిన్ను దేవుడు ఆ సింహాల ఎదుట పోరాటంలో నిలబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. మరొక దానియేలు నువ్వే కావాలని కోరుకున్నాడు. ఆ దానియేలు స్థానంలోకి వచ్చే నువ్వు ఆ సింహాలను నోరు ముయ్యి అని చెప్పేలాగా చేయాలని కోరుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే, సింహాల నోళ్లు ముయ్యటం అనేటువంటి అనుభవంలోకి కొంతమంది రావాలి. వస్తే అది ఎలా మారుద్దో చెప్తాను వినండి. నువ్వు నోరు మూస్తే సింహం నోరు తెరుస్తుంది, కానీ నువ్వు నోరు తెరిస్తే సింహం నోరు మూస్తుంది. నువ్వు ఎవరివైపు మూస్తావు, ఎవరివైపు తెరుస్తావు నీ నోటిని? ఎటు తిరిగితే ఎటు మూస్తుందో తెలుసుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో ఇది సింహం, నోరు తెరిసి నింగుతాను రా అంటుంది. ఇటు మానవ సింహం, యూదా గోత్రపు కొదమ సింహము చేత కొనబడి దత్తత పొందిన మనము మానవ వెళ్ళిపోతాం. ఎంతసేపు ఈ సింహానికి ఆపోజిట్గానే నిలబడి వెళ్దామని ప్రయత్నం చేస్తాం, కానీ ఇది తీసుకెళ్లి పైకి చేతి, దేవా నేను నీ వైపు చూస్తున్నాను, ఇది నన్ను మింగుతాను చూడని అంటే ఆయన చెప్తాడు ముయ్యి అంటాడు, మూసుకుంటుంది. ఎటు చూస్తారు? ఈ సింహాల నోళ్ళు ముయ్యటం ఏ అనుభవంలో ఉంది? కొంతమంది చెప్తారు, నిజంగా మా పిల్లోడండి సింహాల నోళ్ళు ముయ్యటం నీకోసం దేవుడు చూస్తున్నాడు, మా అమ్మాయి అండి మీ అమ్మాయి అనే సింహం నోరు ముయ్యటం దేవునికి ఇష్టం, నీ నోరు చూడాలనుకున్నాడు. మా బాబోయ్ మా ఆయన టైగర్ అండి, ఆ టైగర్ నోరు ముయ్యటం ఆయనకి ఇష్టం, నువ్వు ఆయన వైపు చూస్తే ఆ సింహము ఆ పులి అలా నోరు మూసుకుంటుంది. ఏం చేస్తారు సింహాల నోళ్ళు? ఏం చేశారు వాళ్ళు? ఇంకొకడు ఉన్నాడండి సింహాల నోళ్ళు మూసేవాడు, సర్కస్లో రింగ్ మాస్టర్ అంటారండి. ఏం చేస్తారు తెలుసా? ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు ఒక తోడు ఉంటుంది, చుబుకను ఆవులు తోలుతాం కదా అలాంటిది, అది పట్టుకున్నాడు వచ్చాడంటే పెద్ద సింహం కూడా పిల్లైపోయి ఆడ ముందు కూర్చోబెట్టండి. అలా నోళ్ళు ముయ్యిస్తారా? మీ నోరు తెరిచి దేవుని వైపు చూచి అక్కడ ఉన్న సింహపు నోరు ముయ్యిస్తారా? ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారో చూడండి, వాళ్ళకి ఆయుధాలు లేవు. ఏం లేవు? ఆయుధాలు లేవు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయుధం, సింహాల నోళ్ళు ముయ్యగలిగిన దేవుడు నాతో ఉన్నాడు, అదే ఆయుధం. ఇంకా అబ్బో కొన్ని నో అగ్ని బలమును ఏం చేశారట? మీకు వాక్యం చూపించాలి, యాకోబు పత్రిక 3:6 ఏంటమ్మా? 4:6 ఏం చెప్పింది? అగ్ని బలమును ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు 4 అగ్ని ఏది? ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? అగ్నిబలాన్ని ఏం చేయొచ్చు చెప్పండి సార్? అగ్నిబలం చల్లారద్దంట అని. అగ్ని ఎక్కడ ఉంది ఇప్పుడు? నీ నోట్లో ఉంది. చల్లార్చచ్చా చల్లారలేదా? మీరేం చేయొచ్చు? చాలా విచిత్రం ఏంటంటే దీని చుట్టూ తడి ఉంటుందండి, బయటికి మాత్రం నిప్పు వెళ్తుందండి. ఫైర్ కంపెనీ వాళ్ళు పిలిస్తే ఏం చేస్తారండి? నిప్పుని నీళ్లు పోసారుతారు. మన నోట్లో ఉన్నది మాత్రం అది కాదండి, నీటిలో నుంచి వెళ్ళి తడిటేస్తుంది. ఎంత దారుణమో! అగ్ని బలమును చల్లార్చిరి, కొంపలు అంటించేస్తున్నారు, కొంపలు ఇడిపోతున్నాయి. ఇంట్లో ఉండాలంటే మనశ్శాంతి లేకుండా భర్తలు ఎక్కడో గడిపి తెల్లవారుజామున నిద్రపోతారేమో అనుకున్నారు, అప్పుడు కూడా లేపేసి గొడవాడే ఇళ్ళల్లో ఉన్నారు. ఏంటి వీళ్ళ ప్రేమ, ఏంటి వీళ్ళ మర్యాద అంటే నేను ఒక్కదాన్నే బాధపడాలా, నువ్వు పడకపోతే? ఆ ఆవిడ చెప్తుంది, ఏడ్ పాస్ గారు ప్రచారం నేనే దెబ్బలాడాలంటే, నేనే దెబ్బలు తినాలంటే మా ఆయన ఎందుకు నిద్రపోవాలి అంది. అగ్ని బలము నువ్వు ఎక్కడ ఆపుతావమ్మా? నువ్వు చల్లార్చలేవు కదా. బైబిల్ చెప్తుంది అగ్ని బలాన్ని ఏం చేయొచ్చు? చేయొచ్చా? చల్లారుస్తున్నారా? మీ ఇంట్లో ఎవరు అగ్ని కేంద్ర బిందువు? నువ్వా నేనా పక్కంటోళ్ళా? ఏంటి కేంద్ర బిందువు? నీకు తెలుసా చాలామంది ఇళ్లలో ఈ అగ్నికి పెద్ద కేంద్ర బిందువు సెల్ ఫోన్ అంటున్నారు. అది వచ్చాక చాలామందికి అసలు మనుషులతో మాట్లాడుకోవడం మాని మాట్లాడుతూ పోట్లాడుకోవడమే మొదలైంది. ఏమంటే నువ్వు నాతో మాట్లాడలేదు, అదే కంప్లైంట్. మాట్లాడితే గొడవలు వస్తాయా, నా నోరు మూసుకుని ఉన్నాయి ఏ అంటున్నాడు ఆయన. కాదు, అగ్ని బలాన్ని చల్లార్చే విశ్వాసం నీ హృదయంలో దేవుడు ఇచ్చాడు. ఉందా నీకు అసలు? దాని గురించి ఆలోచన చేస్తున్నారు ఎప్పుడన్నా? మనమే అగ్నిని ప్రోత్సహించే వారంగా మారిపోతే, మన వలనే గొడవ వస్తే, మన వలనే అక్కడ తీవ్రత రేగితే, మన మాటల వలనే అగ్ని వల్ల అనేక మందిని దహించి వేస్తూ ఉంటే, ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను డిజైన్ చేసింది ఎదుర్కోమని, దానికి కలిసి లోబడిపోమని కాదు కదా. ఆ పోరాటం వస్తుంది, ఆ మనుషులతో నీకు రేపు వస్తుంది. యేసు ప్రభు గారు ఒక మాట చెప్పారు, నేను భూమి మీదకి సమాధానం పంపిస్తానని మీరేమి ఆలోచించకండి. నేను దేనికోసం వచ్చాడంట చూడండి, మత్తయి సువార్త 10:34 నేను మీ మీదకి భూమి మీదకి సమాధానమును పంపవచ్చని తలంచుకోండి, ఖడ్గమునే కాని సమాధానమును పంపటకు రాలేదు. ఏం చేయడానికి వచ్చాడు ఆయన? ఖడ్గమును. మరో చూడండి, నేను అగ్నివే వచ్చితను అంటాడు, కాల్చడానికే వచ్చాడు, ఖడ్గాన్ని చంపడానికే వచ్చాడు. అక్కడ మనం ఏం చేయాలి చెప్పండి? అగ్ని బలాన్ని చల్లార్చాలి, ఖడ్గ జ్వాలలను ఆపాలి. మరి నీ ఇంట్లో తగువుకి కారణం నీ నోరే, దాన్ని యేసు ప్రభువుకి చూసినట్టు ఆపేస్తావు. నీ నాలుకను ప్రపంచకరు చిచ్చుపెట్టేటువంటి ఆ అగ్నిని ఆపగలవు. నీ నోటిని ఎలా వాడుకుంటున్నావు? నువ్వు డిజైన్ చేయబడ్డావు కాబట్టి దానిలో మనం ఎలా నిలబడుతున్నాం అనేది ఆలోచించుకోండి. కాబట్టి వాటన్నిటికీ మనం ఈగ్నెస్గా ఉండాలి. అమ్మ కొంచెం చదరా, ఇంకొంచెం హెబ్రీ పత్రిక 10:33 చదువుతున్నాం. ఖడ్గధారలను ఏం చేసుకున్నారు? మనం ఇంతకు మునుపు ఈ మహాభారత్ టీవీలో సీరియల్ వచ్చినప్పుడు 86-88 మధ్యలో అనుకుంటా, చిన్నపిల్లలం బ్లాక్ అండ్ వైట్ టీవీ, పొద్దున్న 9:30 అయ్యేటోడికి ఎక్కడ వీధిలో మనిషి ఉండేవాడు కాదు, ఏంటంటే మహాభారత్ అనగానే వెళ్ళిపోయేవాడు అంతే. ఏదో మహాభారత యుద్ధం చూసినట్టే, దానిలో వాడు ఒక బాణం వేసేవాడు, కత్తులు సైన్ వచ్చేస్తూ ఉండేవి. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, ఇలా కత్తులు ఎలాగ వచ్చేస్తే అలా వస్తే బాగుంది, నాకు కూడా అలాంటిది ఉంటే బాగుంది అనిపించేది. ఇక్కడ అలాంటి దేవుని దగ్గరికి వచ్చాక తెలిసింది మనలో ఎన్ని ఉన్నాయో. పొరబడి మీద పొరబడి రఫ్ అండ్ టఫ్, ఒక కత్తి పోయింది అనుకో వదలమే, రెండోది రెండోది మూడో అస్త్రం వదలమే, పట్ వచ్చేస్తాయి. నేను ఆదివారం మాట్లాడుకున్నాం, మీరు విన్నారో లేదో, కోపంలో ఉండేవాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత ఎక్కువ కోపం ఉంటే అంత ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. కోపం మంచిదే కానీ పాపం చేయకుండా ఉండాలి. చూడండి, ఒక్కప్పుడు మీకు ఏమైనా అడిగితే ఏమైనా గుర్తుంటాయా? కోపడ్డ పుట్టు పూర్వోత్తరాలు వచ్చేస్తాయి, ఎన్ని జ్ఞాపకాలు వస్తాయో, ఆ పొరలు ఓపెన్ అయిపోయి ఆ టీవీ టీవీలు హార్డ్ డిస్క్లు బయటకు వస్తాయి, ఆ స్క్రీన్ మీద కనపడినాడు. నిజానికి దేవుని వాక్యం ఎందుకు గుర్తుండదు? ఖడ్గధారలను తప్పించేది వాక్యం. ఆఫ్టర్ ఆల్ బైబిల్ ఒక చిన్నది 66 పుస్తకాలు సంపుటి, నీ జీవితంలో 66 రోజులు రోజుకు ఒక పేజ్ చదివేసిన పట్టుపట్లు ఆడించేస్తావు. అలాంటిది ఇది ఏది నీ హృదయంలో ఉంచుకోవు, నీ నోట్లో ఉంచుకోవు, నమ్మవు, వినవు, ఒప్పుకోవు, ఆచరించవు, అనుసరించవు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ లోపల నుంచి ఖడ్గద్వారాలని ధార అంటే నీట్లాగా ఖడ్గాలు వస్తాయంట, అలా పడేస్తూ ఉంటారు. జాగ్రత్త, వాటిని తప్పించుకుంటారు. దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఇంకా ఏం చేశారో చూడండి, బలహీనులుగా ఉండి మనం ఏం చేస్తున్నామండి? బలహీనులుగా ఉండి బలవంతులను బలహీనపరిచేస్తున్నాం. చూడండి, ఎవడైనా ఒక నీకెందుకే బాబు నేను ఉంటాను ఉండనంటే ఏటుంటావు, ఏటి చెయ్యవు నువ్వు, ఎక్కడే కూర్చుంటావు, ప్రార్థన అంటావు, ఉపవాసం అంటావు, చర్చ అంటావు, ఏటి పనులన్నీ, అమ్మ నా విశ్వాసం నాకుందే, దేవుడు చేస్తాడు, నువ్వు వల్లకుండేవే, కాముగుండు, అబ్బే ఉన్నెవరు, ఎంతసేపాలని పడగొట్టేసి పగలగొట్టేసి, అరే బలహీనులుగా ఉండి వాళ్ళు బలపరచబడ్డారు. దే ఆర్ వీక్, దే ఆర్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుడును. నాకు అర్థం కావాలి, నా బలహీనతలు ఎందు అతిశయపడి దేవుని యొక్క శక్తి ఉంది, కృప పరిపూర్ణమవుతుంది, ఆయన ప్రేమ నాలో అద్భుతంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి నా బలహీనతలు ఎందు నేను ఎలా నిలబడాలి? అవన్నీ నేను తప్పించుకోవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ఇంకా యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను ఏం చేశారు? మనం వెళ్ళి కలిసిపోతాం అంతే, అన్యుల్లో పాటు వెళ్ళిపోయి జారిపోతున్నాం. దయచేసి మీరు పోరాడడానికి పిలువబడిన మిమ్మల్ని దేవుడు ఈరోజు చూస్తున్నాడు. నా కొరకు మీరు ఆ మిలిటెంట్ ఇగ్నెస్టిట్ వ్యతిరేకంగా ఉండండి. సందర్భాలు వస్తాయి, వాళ్ళు చేస్తారు, మీరు ప్రత్యేకంగా ఉండండి. ఒక ఆవిడ వచ్చి చెప్పింది, ఏమండి మా అత్తగారికి 83 సంవత్సరాలు పాస్టర్ గారు, చాలా నెమ్మదస్తురాలండి, చాలా ప్రేమవంతురాలండి, చాలా భక్తిపరురాలండి, చాలా విశ్వాసవంతురాలండి, సంఘములో బాధ్యతలు ఎత్తుకున్న హన్నా ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మా అత్తగారు నిజంగా హన్నాలాగే ఉంటుందండి, నాతోనే శత్రువు అండి అంది. మంచి సర్టిఫికెట్లు ఇచ్చిన ఆవిడకి లాస్ట్ ఎవరు శత్రువు? ఆ ఇంటికి వచ్చిన కోడలే శత్రు. నీకెంతమంది పిల్లలు అని? 6 పిల్లలు అండి నాకు. నీ 6 పిల్లల తల్లి నీ మీద ఆ 84 సంవత్సరాలు రుద్రాలు ఎలా కక్ష కట్టేస్తుంది అనుకుంటున్నావమ్మా అని అడిగితే, మీకు తెలియదండి బాబు, ఆ ఇంట్లో రంపపు కోత అంది. నిజమే, నువ్వు ఆ ఇంట్లో పోరాటానికే పిలువబడ్డావు, ఆ యుద్ధం చేయటానికే పిలువబడ్డావు. వాళ్ళని చంపేస్తావా, వాళ్ళని గెలుచుకుంటావా? ఏం చేస్తారు? చంపేస్తే మళ్ళీ ఎప్పటికీ యుద్ధం రాదు, అవునా కదా? చెప్పండి సార్, చంపేస్తే యుద్ధం వస్తుందా మళ్ళీ? శత్రువు చచ్చిపోతే మాట్లాడండి, మాట్లాడరా? ఎప్పుడైనా చంపేస్తే ఎప్పుడు రారా? ఎప్పుడు రారా? అల్లూరి సీతారావు రాజు ఏమన్నాడు? కాల్చండి రా గుండె, ఒక్కొక్క రక్తపు బిందువు ఒక్కొక్క అల్లూరి సీతారామ రాజు అన్నాడు రా, అనలేదా? నువ్వు ఒకడు చంపి 100 మంది నీ ముందొచ్చి కూర్చుంటారు. అదే సాక్ష్యం చెప్తున్నాను, వినండి. కథ కొంచెం ముందుకెళ్ళి పేజీలు తిప్పితే ఆ అత్తగారు ఈ ఆత్మీయురాలు, ఈ సంఘ విశ్వాసురాలు, ఈ అభిషిక్తురాలు ప్రార్థనకి దేవుడు ఆ 84 సంవత్సరాలు ఏమంటారు, వచ్చి అమ్మా ఇంక చాలు అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. ఈవిడకు 6 పిల్లల్లో 3 ఆడపిల్లలు 3 అత్తల్లాగా మారిపోయారు. ఇప్పుడు ఒక అత్త ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 3 ఆడపిల్లలు 3 దండమండి బాబు, మా 3 ఆడపిల్లలు కాదు, వీళ్ళు నాకు యార్లరాలో తెలియట్లేదు, వీళ్ళు నాకు అత్తలరాలు తెలియట్లేదు, నాకు మొగుళ్ళో కూర్చున్నారు ఈ 3 అంట. ఆవిడంట, ఎందుకు చెయ్యవు? ఆ అత్తయ్య కొంచెం సున్నితంగా అమ్మ చెయ్యమ్మా అనేదట, ఇది ఎందుకు చెయ్యవు అంటుందంట. ఎవడ నీ ముందు లేచిపోదామని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు నీకు పూర్తి స్థాయి ఎక్విప్మెంట్తో బయటకు వస్తారు చూసుకో. నీ కడుపులోంచి గెలుచుకోవడానికే దేవుడు నిన్ను ఇచ్చాడు, ఓడిపోవడానికి కాదు, వాళ్ళని చంపడానికి కాదు, వాళ్ళని తొలగించుకోవడానికి కాదు. యు ఆర్ డిజైన్ టు ఫేస్ ఇట్. చెప్పు, నేను దాని కొరకే తయారు చేయబడ్డాను, నేను ఎదుర్కోవాలి, నేను లోకంలో ఉంటాను, దానికోసమే నన్ను తయారు చేశాడు. ఆ ఇంట్లోనే ఉంటాను, ఆ శ్రమలోనే ఉంటాను, ఆ ఇబ్బందులోనే ఉంటాను, ఆ ఇరుకులో ఉంటాను, దాన్ని నేను అనుభవిస్తాను, దాన్ని నేను ఎదుర్కొంటాను, దేవుని ద్వారా గెలుస్తాను, దేవుని నీతిలో నిలబడతాను, దేవుని చేత గుర్తించబడతాను. యువర్ డిజైన్డ్ అండి. నేను దాని గురించి కాకపోతే ఏమనుకుంటున్నావు? నేను ఆ కట్టను కొనేటప్పుడు, ఆ కట్టను తీసుకునేటప్పుడు చాలా దూరం వెళ్ళి ఆలోచించాను. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఒక అలంకరణకు వాయబడే ఒక వస్తువు గురించి నేను చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. ఆయన సన్నిధిలో అలంకరణగా నిలబడే నీ గురించి ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటాడు? హాస్టల్లో ఒకరోజు ఉండి రెండో రోజు వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయే చీర గురించే నువ్వు అంత లక్ష్యాలు తీసుకుని, కింద కుట్టే పాల దగ్గర నుంచి పైన వేసే బోర్డర్ వరకు నువ్వు అన్ని తిప్పలు పడితే నీ ఆత్మను అలంకరించిన దేవుడికి నిన్ను ఎంత పరిశుద్ధంగా ఉంచాలనుకుంటున్నాడు, ఎంత శ్రేష్టంగా ఉంచాలనుకుంటున్నాడు? ఎందుకు ఆ పనికిమ్మాలని విషయాల దగ్గర రాసి పెడుతున్నారు? మీరు లోకంలో ఉంటారు, లోకమాలని తంటించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మీరు ఎదుర్కొంటారు, దాని కొరకే మనల్ని దేవుడు తయారు చేశాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఒకటి గుర్తు చేసుకుందాం. ఒకసారి యోహాను సువార్త 17:14 చూడండి, దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నాడు ఈరోజు. యోహాను సువార్త 17:14 చెప్తుంది, John 17:14, వారికి నీ వాక్యమును ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధిని కారు. కనుక లోకము వారిని, లోకము మిమ్మల్ని, లోకము నిన్ను, మనుషులు నిన్ను, పరిస్థితులు నిన్ను, వ్యక్తులు నిన్ను, అధికారులు నిన్ను, మరి అవన్నీ నిన్ను ఏం చేస్తాయి? అందుకే నేను ఉన్నాను, అందుకే నేను వెళ్ళిపోతాను అంటున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను ద్వేషిస్తున్నారు. నేను ఇదే విషయం ఒక కుటుంబంలో మాట్లాడుతున్నప్పుడు అందరూ చెవులు రిక్కించి జాగ్రత్తగా విన్నారు. ఆఖరికి ఆ కోడలో ఒక వాక్యం సీరియస్గా వచ్చి, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం నా కళ్ళు తిరిగిపోయినాయండి, మెదడు నుంచి అటు వచ్చేసిందండి, ఒళ్ళంతా ఇలగలగా అయిపోయిందండి అంది. దేవునికి స్తోత్రం అన్న, నేను ఇది ఆనందపడిపోతున్నాను లోపల. ఓ 2 నిమిషాలు అల్పానందం వచ్చేసిన తర్వాత, ఆనందించేసి ఒక గుటక వేసుకున్న తర్వాత అప్పుడు ఆవిడ చెప్పింది, అందుకేనండి ప్రేమ లేని చోట మాంసం కూర తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరలు తినమని చెప్పింది కదా, ఇందుకనే నేను వెళ్ళిపోతున్నాను అంది. ఎందుగా అంటున్నారు, సేమ్ వాక్యం చెప్తే ఆ వాక్యం తీసుకొచ్చి నాకు చెప్పిందా పిల్ల? అంతే ముందు వచ్చిన కొమ్ములు కండి వెనకొచ్చిన, అదే చెవులు కండి, ముందు వచ్చిన చెవులు కండి వెనకొచ్చిన కొమ్ములు అమ్మో పొడిసిందిరా బాబు ఎక్కడో పొడుచుకుంది డొక్కలు అనుకున్నాను. అవును తల్లి, నువ్వు ఆ వాక్యంతో చూపిస్తున్నావు ఏంటి సంగతానంటే, ఇక్కడ లేదండి, అది ఇక్కడ అసలు లేదండి, ఆ ప్రేమ లేదండి అసలు. అందుకే ఎక్కడుంటే అక్కడ ఆకుకూరలు తిన్నామని ఏదో గడ్డి వేసుకుని తోటకూర విత్తనాలు చల్లుకుంటూ తోటకూర తినలేము ఏంటండి, ఆరోగ్యం కదండి, వెళ్ళిపోతాను మా ఇంట్లో ఉండండి. మంచిది, నిన్ను దేవుడు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు ఏం కలుగుతున్నాడు, ఏం కలుగుతున్నాడు? ఒకసారి మీ పక్కలో చెప్పాం. చెప్పడానికి ఇష్టపడకపోతే ఎట్లా? బైబిల్ చెప్తుంది, నేను చెప్పానా? నాకేమైనా బాధ? నువ్వు నలిగిపోతుంటే రేపొద్దున ప్రార్థన చేయాల్సింది నేనేగా మరి. నువ్వు ఆ శ్రమకి రక్తం కారునంతగా యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, చెమట రక్త బిందువులుగా కారిపోతుంటే ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టుకోవాల్సింది నేనే కదా. నిన్ను చూసి ఆ రోజు గెచ్చమనకు నేను లేను, కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు మనస్సు ఆయుధంగా ధరించుకుని, నువ్వు క్రీస్తు యొక్క శరీరము ఆ సంపూర్ణత తెచ్చుకుని మోకరించి ప్రార్థన చేస్తుంటే భూమి తలకిందులు అయిపోయిన అనుభవం వస్తే మేమే కదా స్టేటస్ అప్డేట్ చేసుకునేది. వారు ప్రార్థన చేస్తే భూమి కంపించిందా లేదా? బెదరు కంపించిందా లేదా? నువ్వు చేస్తే కంపించదా? కంపించదు. ఎందుకు? మనం చేస్తాం ఏంటి, అలా చేయిస్తాం. 3 చెరువులు నీళ్ళు తాగించగలవు నువ్వు, మాట్లాడకుండాను మాట్లాడవు కదా ఏమనంటే. నువ్వు పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు ఎందుకు పని చేసావు చెప్పు అంటాను. ఇవ్వ పక్క, నేను అటుపక్క, మా అమ్మ ఇటుపక్క, వాళ్ళమ్మ అటుపక్క, వాళ్ళ అందరు తల్లులు తగులుకున్నారు, నేను కూడాను. ఏం చేస్తావు రా అన్నట్టు చూసిందంతే. పొద్దున సాయంత్రం వరకు నోరెత్తలేదు, అమ్మ నీ ఓపికి చల్లకున్నాను. లాస్ట్కి మేమే విత్డ్రా అయిపోయాం, కంప్లైంట్స్ పిటిషన్స్ వెనక్కి తీసేసుకుని దేవుడిని తీర్పులో పడతారు. పదే వెళ్ళిపోను, వెళ్ళి చెప్పింది. ఇంటికెళ్ళాక ఫోన్ చేసింది, ఏంటంటే అన్నయ్య నన్ను క్షమించండి, ఆ అబ్బాయి నన్ను నోరెత్తద్దు అన్నాడు అంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఆత్మీయమైన బుద్ధులు నేర్పి రక్షణ అనే విలువైన వస్త్రాన్ని నీకు చుట్టబెట్టి ఆత్మ అనే కృపావరాన్ని నీకు ఇచ్చి వాక్యమును నీ చేతిలో పెట్టి నిన్ను సంపూర్ణుడిగా చేసి ఇన్ని సంవత్సరాలు మేము నిన్ను పెంచుకుంటే అని నిన్న కాక మొన్న తగులుకున్న ఆడు నోరెత్తంటే ఎత్తకు మానేసిందండి. ఏమనాలి చూసారా, వాక్యము వాళ్ళు ఏమిచ్చాడట? వాక్యం ఇచ్చాడంట. ఆయన ఏమి ఇవ్వట్లే, నేర్చుకోవాల్సింది ఎవరు, చేయాల్సింది ఎవరు, అనుభవించాల్సింది ఎవరు, పంట కొయ్యాల్సింది ఎవరు? చెయ్యాల్సిన నువ్వు చెయ్యకపోవటమే నేరం. నో అదర్ కౌన్సిల్స్ విల్ బి అవైలబుల్, ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకు ఇచ్చాడు, లోకంలో మీకేం కలుగుద్ది అన్నాడు. అప్పుడు నీ దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటి? వాక్యమే, బైబిలే. బైబిలే వాళ్ళు అలా చెప్తున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేక దిశలో ఆలోచించు. బైబిల్ ఏం చెప్తుంది, ఈ టైంలో వాక్యం ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి, ఈ వాక్యాన్ని బట్టి నేను ఎలా ఉండాలి, నేను విన్న వాక్యాన్ని బట్టి ఎలా ఉండాలి, నేను చేయాల్సిన పని ఎలా ఉంది, వాక్య ప్రకారం చేస్తున్నానా లేదా. ఆల్వేస్ థింక్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అది వదిలేసి అందరూ చేస్తున్నట్టు నువ్వు చేస్తారంటే ఎలా అవుతుందండి? అందరిలాగే నువ్వు ప్రవర్తిస్తుంటే ఎలా అవుతుంది? అలా నువ్వు చేయటానికి వీలేదే. కానీ నిజానికి ఈ గొడవలన్నీ క్రైస్తవ కుటుంబాల్లో ఉండి అన్ని కుటుంబాల్లో ఏమైనా కొట్టుకుంటూ తిరుగుతుంటే తెల్లారి కలిసిపోయి అందరూ సినిమా వెళ్ళిపోతారు. అందరూ వదిలి టికెట్ తీసారంటే పద నేను వచ్చేస్తానని వెళ్ళిపోతుంది. ఆవిడ బట్టలు ఈవిడ ఉతికేస్తుంది, ఈవిడ తీసుకెళ్ళి ఆవిడ ఆరేసేస్తుంది. అందరికి వెళ్ళి వెళ్ళిపోయి లోకంలో సందా కూర్చుంటారు. మనము చర్చిలోకి రావడానికే మోకాలు తిప్పేసుకుని పెద్ద పేదని వెళ్ళిపోతుంది అంటది వెనకత్తలుండి. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు పిల్లరా. నీ జీవితాన్ని నువ్వు ఎందుకు ఇచ్చాడో దాని కొరకు నిన్ను నువ్వు డిజైన్ చేసుకో. దేవుని యొక్క మాట చెప్తుంది 15:18 వచ్చిన చూడు, యోహాను సువార్త 15:18, John 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల. అబ్బా ఎంత మంచి మాట, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ఎవరిని ముందు ఎవరిని ద్వేషించింది? ఎవరిని? యేసుప్రభుని. తర్వాత ఎవరిని? ఒక్క నిమిషం ఆలోచించండి. కొంతమంది పిల్లలు ఉన్నారు, ఏమ్మా మార్కులు ఎలా వచ్చాయి అన్నాడు. 10, 25కి 22 వచ్చాయి అనుకోను. 22 వచ్చినాయా అని అనుకో. మా క్లాసులో ఎవరికి ఇంక 22 దాటి రాలేదు తెలుసా అంటారు. ఫస్ట్ ఏంటి, నీకెందుకు రాలేదని మనం అడుగుతుంటే మా క్లాసులో ఇంకెవరికి లేదు తెలుసా, అందరికీ ఇంతే వచ్చినాయి అంటారు. ఉన్నే ఉన్నారా లేరా? ఉన్నారా? ఇప్పుడు మీరు ఆలోచించండి, నువ్వు ద్వేషించబడుతున్నావు అనుకోండి, ఫస్ట్ మీరేమనుకోవాలి? అలాగే అనుకో, నాకన్నా ముందు యేసుప్రభునే ద్వేషించారు నేను ఎంతలే అనుకో, గొడవ ఉండదు. అప్పుడేమనుకుంటాం, వాళ్ళింట్లో లేదు, ఏలింట్లో లేదు, ఏలింట్లో లేదు, నువ్వు ఇంట్లో. అర్రే దేవుని వాక్యం చెప్తే నీకంటే ముందు ఆల్రెడీ యేసుప్రభుని ఏం చేశారు? వినపడుతుందా నా మాటలు? నవ్వుకుదానే ఉందా? నవ్వుతున్నట్టే ఉన్నారు కదా, లోపల ఎక్కడ వినపడుతున్నాయా? లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? అంతే ముందుగా ఎవరిని ద్వేషించింది? ద్వేషించినప్పుడు నువ్వెందుకు ముద్దు చేయబడతావు? మరి నిన్ను కూడా ఏం చేస్తారు? ఒక్కప్పుడు బాగానే ఉంటారండి, ఇప్పుడే రెచ్చిపోతావు ఎందుకు? అదంతే, అదంతే, యువర్ డిజైన్ ఫర్ దట్. నువ్వంతే, నువ్వు అలాగే ఉండాలి. పౌలు అడుగుతాడు, ప్రభువా ఏటి ముళ్ళు అని అంటే, నా కృప నీ కొందరు కృప చూడు, ముళ్ళు చూడకన్నట్టు. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు మీరు ద్వేషిస్తున్నప్పుడు ఎవరిని చూడాలి? ఆయన ముందుగా ద్వేషించబడినప్పుడు మౌనంగా ఎలా ఉన్నాడో చూడు, ప్రేమగా ఎలా ఉన్నాడో చూడు, వారితో సమాధానంగా ఎలా ఉన్నాడో చూడు, వారి మధ్యలో ఎలా తిరిగాడో చూడు. అలా ఓ పక్క విపరీతంగానో తిట్టేస్తూ ఉన్నారండి, అరిచేస్తూ ఉన్నారండి, కేకలేస్తూ ఉన్నారండి, అవుతూనే ఉందండి. భయ్యా స్వస్థతలు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాడు, ఈ మెరకలు జరుగుతూనే ఉన్నాయి, విడుదల అవుతూనే ఉన్నాయి, వాక్యం చెప్పుకుంటూనే ఉన్నాడు, శిష్యులు తయారు చేసుకుంటున్నాడు, ఓ పక్క గ్యాంగ్ పెరుగుతూనే ఉంది, ఈ ప్రణాళిక ఆయన యొక్క పద్ధతి విధానం కూడా విస్తరిస్తూనే ఉంది. నేను ఒక సహోదరి వచ్చి కంప్లైంట్ చేసింది, మా అత్తతో నేను ఉండలేను, మా ఆయనతో నేను ఉండలేను, మా అత్త నుంచి మా ఆయన నుంచి విడుదల చేయండి అంది. ఇదే రెండు బాగలేదమ్మా, ఏదో ఒకటి కోరుకోను. లేదు లేదు, నాకు రెండు కావాలి. సరే ఓ పని చెయ్యి, ఇద్దరు కూడా నీకు శత్రువులుగా మారిపోయారు, నో వే, నో డౌట్. నువ్వు విడుదల పొందుతున్నటువంటి దానికి ఒక జెన్యున్ కారణం ఉంది. కానీ ఒక విషయం ఆలోచించుకో, నువ్వు ఈ శ్రమల మధ్య నీ రాజ్యాన్ని లేక నీకు తెలిసిన దేవుని రాజ్యాన్ని నువ్వు విస్తరించడానికి ఒక ప్లాన్ అయ్యాను. గొడవ ఉండేటప్పుడే కదా దేవుని పని జరగాలి. మీకు తెలుసా, అపోస్తలుల మీద శ్రమలు విస్తరించినప్పుడు సంఘం విస్తరించింది. అపోస్తలుల్ని చంపడం ప్రారంభించే కొద్దీ ఇజ్రాయిలీల మీద లేక బైబిల్ చెప్తున్న యూదుల మీద శ్రమలు పెరుగుతున్నప్పుడు సంఘం విస్తరించింది. జర్మనీ అనేటువంటి ఏ మొదటి దేశం అయితే యూదుల మీదకు తిరిగి విప్లవాన్ని తీసుకొచ్చిందో అదే జర్మనీలో మొదటి సంఘాలు స్థాపించబడ్డాయి. అదే బల్గేరియా, ఆర్మే, అన్ని ప్రదేశాలలో కూడా చాలా ఎక్కువగా క్రిస్టియన్ కంట్రీస్, సిరియా కానీ ఇవన్నీ ఎక్కువ క్రిస్టియన్స్ యూదుల మీద తిరుగుబాటు చేసిన ప్రదేశాలు, మొదటి సంఘాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నీ ఇంట్లో బాగా తిరుగుబాటు ఉంది కదా, నీ మీద బాగా తిరుగుబాటు చేసే భర్త అత్త చుట్టుపక్కల ఉన్నారు కదా, నువ్వు దేవుని సంఘాన్ని పక్కన నువ్వు విస్తరిం చేసుకుంటూ వెళ్ళి ప్రయత్నించేసి చూడాలి. అది ఎలాగవుద్ది, ముందు ఎలతోనే యుద్ధం చేయలేకపోతాను, బయట ఎక్కడ చేస్తాను అంది. బైబిల్ చెప్తుంది నీకు వ్యతిరేకంగానే ఉంటాయి, నీకు వాక్యం ఇచ్చాడు, యుద్ధం జరుగుతూనే ఉంటుంది, నువ్వు సంఘాన్ని సెట్ చేయి, నువ్వు వాక్యాన్ని స్ప్రెడ్ చేయి. నీ మీద శ్రమ విస్తరించడం కొలది నువ్వు ప్రభు కొరకు ఎక్కువ పని చేయాలి. ప్రభు కొరకు ఎక్కువ పని చేస్తున్నామా, మన సెల్ఫ్ లోపల ఉన్న ప్రభు కొరకు, జీవుడు కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నావా? ఏం చేస్తారు చెప్పండి? సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈగో సెల్ఫిష్నెస్ ఆ సాటిస్ఫాక్షన్ టు ద గాడ్ హెడ్ వర్క్ చేస్తారా? నీలో పెయిన్ ప్రెషర్ పెరిగే కొద్దీ ప్రభు పని పెరగాలి. ప్రభు కొరకు పనిచేయడం నేర్చుకోండి. ఆ పని మీరు చేసినప్పుడు ఈ యుద్ధాలన్నీ ఆపేస్తాడు దేవుడు. యు ఆర్ డిజైన్ ఫర్ దట్. మనం ఏం చేస్తున్నాం ఎంతసేపు, మా ఆయన్ని మార్చు, మా చెల్లిని మార్చు, మా అప్పని మార్చు, మా అన్నను మార్చు, మా ఇల్లుని మార్చు, మా ఇది మార్చు, అది మార్చు. అరే నిన్ను తయారు చేసేటప్పుడు ఇట్లా తయారు చేసి దీన్ని మార్చు 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 అంటే కొలిలోకి వెళ్ళాలి, వెళ్తావా? ఇబ్బందుల కొలంలోకి పంపిస్తాడా? రెడీయా? నిన్ను పుట్టలో వేసి పరీక్షిస్తాడు, రెడీయా? ఇదే తట్టుకోలేకపోతున్నాడు మళ్ళీ, ఇంక అవేంటండి బాబా? అంతే, ఉన్న దానిలో నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు పెంచుకోవటానికి నువ్వు ప్యారలల్ గా పనిచేయాలి. శ్రమ విస్తరిస్తున్నప్పుడు అది చేయడానికి ప్రయత్నించే రెండు పనులు చేయండి. మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యాన్ని అయినా ప్రకటించండి. శ్రమ విస్తరించినప్పుడు మీరు క్రీస్తు రాజ్యాన్ని అయినా ప్రకటించండి. రెండు, మీరు క్రీస్తులో సంపూర్ణతనైనా సాధించుకోండి. రెండు జరుగుతాయి. అవన్నీ ఉండినప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా నిలబడతావు. ఏమీ లేనప్పుడు నువ్వు అవిశ్రాంతిగా ఉండేటువంటి ఆ దయ్యం ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే తిరుగుతావు. నువ్వు బయటకు వచ్చేస్తే కట్టడి లేకపోతే, అదుపు లేకపోతే, ఆ హద్దులు నిర్ణయించకపోతే నువ్వు విచ్చలవిడతలకి పోతావు. దేవునికి తెలుసు నీ మైండ్ని కంట్రోల్ చేయాలంటే నువ్వు అలాంటి ఆ అధికారం కింద ఉండాలని దేవుడికి తెలుసు. అందుకు అలాంటి దగ్గర పెడతా ఉంటాడు, దాన్ని గమనించండి. సో ఎట్టి పరిస్థితులు దాటడానికి వీలేదు. 19వ వచనం చదవండి. మీరు లోకానికి సంబంధించిన వారైతే, అబ్బా, యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైతే ఏం చేస్తారండి వాళ్ళు? లోకం వారిని ఏం చేస్తుంది? లోకం తన వాళ్ళని ప్రేమించుకుంటుంది. లోకము తన వారిని ఏం చేస్తుంది? మరి దేవుని బిడ్డలు ఏం చేస్తుంది? అదనమాట ద్వేషిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఉంటారండి, నీకెందుకే, ఏమనైతే నన్ను పిలువు అన్నాడు. కావు లోకం మరి తన వాళ్ళని స్నేహించకపోతే ఏం చేస్తుంది? పార్టీలు పార్టీలను పెంచుకుంటారు కదా, అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి నీ మీద నిలబడతారు, తీర్పులు చెప్తారు, తగులు ఆడతారు, కేకలేస్తారు, అరుస్తారు. లోకం తన వారిని ప్రేమిస్తుంది, దేవుడు తన వారిని వెరుగుతాడు. నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివా, లోకపు సంబంధివా? లోకపు సంబంధమైన పద్ధతులకు చేస్తూ ఉంటారు. నేను అందుకే తల్లులు గట్టిగా కేకలేస్తాను. పిల్లలు పెళ్లి చేసుకున్నా చేసినా ఆ తర్వాత మీరు వాళ్ళ ఇళ్ళలో జోక్యం చేసుకోకండి. వాళ్ళకి మీ పుట్టింటి మీద మమకారాలను పెంచకండి, వాళ్ళని చంపండి. వాళ్ళకి భర్త మీద పిల్లల మీద మమకారాన్ని పెంచండి. అది నువ్వు అంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్తే వాళ్ళకి బాధ్యతలు ఎప్పుడు తెలుస్తాయి? వాళ్ళు నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు నేను అలాగే పెంచారా? ఏ నువ్వు అన్ని విషయాలు వచ్చి ఏది టెక్నాలజీ లేనప్పుడు, డాక్టర్లు లేనప్పుడు, పరిస్థితులు లేనప్పుడు, ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, నీ బతుకుల్లో 70s 60s నీ కుటుంబాలు కట్టినప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావా? ఈరోజు నన్ను ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ రోజుల్లో అలాంటప్పుడే నువ్వు నలుగురు పిల్లల్ని కానీ పెంచుకుని పెద్ద చేసావే. ఈరోజు లింగం ఒక గంటే ఆ వెనకాలు తిరిగిపోతున్నారు అత్త మామకు చర్చలు వదిలేసి. ఎందుకు మీకు పనికి మన పని? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి నేర్పించండి. లీవ్ దెమ్ అసైడ్. పెద్దానికి వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి మందులు ఇవ్వడం, వాళ్ళకి వంటలు చేయడం, వాళ్ళ పద్ధతులు, పెళ్లి చేసిందే వాళ్ళ నిలదాలు నిలబడటానికి మీరు ఆదుకోవడానికి ప్రయత్నించకండి. ప్రేమ ఆప్యాయతలు ఉండొద్దని నేను చెప్పటల్లా. వాళ్ళకి నేర్చుకోవాల్సిన సంగతి నేర్చుకోకుండా లోకం తన వారిని స్నేహిస్తుంది అన్నట్టు మీరు వెళ్ళి అలాంటి పనులు చేసి వాళ్ళు చిన్నగా ఇలిగజ్జాలైతే మధ్యలో మీరు దూరిపోవడం, తీర్పులు, అలరి, కోర్టులు, గొడవలు. నీకెందుకమ్మా? మన పాస్ గారి కుటుంబం అసలు ఏం మాట్లాడంలో సిగ్గుతో చచ్చిపోయాం అని చెప్పాడట. పెళ్లి చేశాడు, చాలా జాగ్రత్తగా కుటుంబానికి పంపాడు, ఇంటికి వెళ్ళాడు చూడటానికి 2 నెలల తర్వాత. ఆ అత్తగారు బట్టలన్నీ ఉతికేసాడు, వాషింగ్ మెషిన్ అని తీసి తల్లి ఆరేసేయమ్మందంట. తండ్రికి నొప్పి వచ్చింది కూతురు బట్టలు ఆరేయడం. కొంపలో ఎప్పుడు నేర్పించలేదు ఈ పాస్టర్, విశ్వాసులు కదా ఆరేస్తారు. అందుకు ఆ పిల్ల పట్టుకెళ్ళి ఉండండి డాడీ ఆరేస్తానంట. నీకు ఎలాంటి కష్టం కలగడానికి నేను పెళ్లి చేయలేదు నిన్ను, ఎక్కపోయినా అన్నాడంట. కారుకి తీసుకొచ్చేసాడు. 6 సంవత్సరాలు అయిన పిల్ల ఇంట్లో ఉండిపోయింది. ఏమ్మా నీ మ్యారేజ్ అయిందన్నారు, నువ్వు ఇక్కడ ఉండవు ఏంటని అడిగాను. నేను నోరు మంచిది కాదుగా. అమ్మాయి మా డాడీ తీసుకొచ్చాడని ఆయన అడిగితే బట్టలంగా మందాలి అన్నాడు ఆయన. మీరు ఎప్పుడు చెప్పలేదండి అయ్యారు అంటే, ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుకున్నావు, నీ బైబిల్ నీకు అదే చెప్పిందా అని అడిగాను. బోధకుడివి సిగ్గుమాలిన సంగతులు. మరి పాస్టర్లు ఎలాగుంటే విశ్వాసం ఎట్లా ఉంటారు చెప్పండి? అందరు ఇడిపోమ్మనిగా చెప్తారు. జాగ్రత్త, లోకం తన వారిని ప్రేమిస్తుంది, దేవుడు తన వారిని ఎరుగుతున్నాడు. నువ్వెవరి వాడివి? లోక సంబంధివా, దేవుని సంబంధివా? దేవుని సంబంధం అయితే దేవుని తగినట్టు బతకద్దు, ఎదుర్కోవద్దు. నిన్ను దేవుడు దాన్ని ఎదుర్కోమని చెప్పాడు అక్కడ. ఆ పోరాటంలో నువ్వు నిలబడితే నీ పక్షం యుద్ధం చేస్తానన్నాడు. అంతేగాని మనమే పోరాటాన్ని అణిచే పద్ధతుల్లో మేము చేయటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. 27వ వచనం. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అనే వాక్యము ఆ వాక్యం చదవండి ఒకసారి. నిర్హేతకముగా పదం అనగలరా? అంటే ఏంటంటే హేతువేమీ లేకుండా, కారణం, హేతు అనగా కారణం. ఏ కారణం లేకుండా వాళ్ళు ఏం చేశారట, ఏం చేశారు? నిన్న నేను చిల్డ్రన్ క్యాంప్ అంతా అయిపోయి వచ్చేస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు ఏదో విషయం మాట్లాడుతూ ఆయన అన్నాడు, నిజంగా మీకు స్పాన్సర్ రావడం కానీ అద్భుతాలు చేస్తున్నాడండి ఇక్కడ అన్నాడు. ఆ మాటకి నాకు లోపల ఎక్కడో టచ్ అయ్యింది, హ్యాపీగా కూడా ఉంది, రెండు జరిగినాయి, నొప్పి వచ్చింది, గుచ్చుకుంది, ప్లస్ ఫ్రీగా కూడా ఉన్నా. అంటే ఆయన నన్ను సేకరించి మీరు ఎంత ఇచ్చారా అన్నాను. హవ్వే నేను ఎప్పుడు ఇవ్వలేదండి అన్నాడు. ఎవరోడు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు అన్నాను. నువ్వు ఒక రూపాయి ఇచ్చుంటే, నీ వాటాకు పావలా పెట్టుంటే నేను పెట్టానని ఈరోజు ధైర్యంగా నా పక్కన నిలబడేవాడు. నువ్వు ఏమీ పెట్టనోడివి, ఎప్పుడో రూపాయి ఇవ్వరోడివి, స్పాన్సర్ ఎవడో అంటావేంటి? నా స్పాన్సర్ ఎవడో తెలియదు, గుండె చచ్చిపోతావు. వారెన్ బఫెట్ ఆర్థిక సంబంధమైన విషయాలలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆడిని తయారు చేసిన నా స్పాన్సరర్. మై గాడ్ ఇస్ మై జైరే, దా యెహోవా యీరే, ఆయన నా గురించి చూసుకునే దేవుడు ఉన్నాడు. నాకు నీకున్నాడా, నీకున్నాడా? నిర్హేతకముగా అంటే అసలు ఏమన్నా అంటే కదా పని, ఏమండి నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను, మీరు ఎందుకు ఇక్కడ దూపడ చేశారంటే నేను సమాధానం చెప్తాను. అయ్యా ఈ కారణం వల్ల చేశాను, వాళ్ళు ఇలా తప్పు చేశారు, లేకపోతే ఇలా జరిగింది, నన్ను క్షమించని నేను ఈ కాలు పట్టుకుంటా. అది లేదు సరి కదా, నిర్హేతకముగా. అప్పుడు నాకు అన్నీ వాక్యం గుర్తు, రేపు ఈ వారం ఈ వాక్యం చెప్పాలి కదా, వాళ్ళు నిర్హేతకంగా ఏం చేస్తారు, కారణమే ఉండదు. ద్వేషించడానికి ఎవడైనా ద్వేషిస్తాడు. ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ? మళ్ళీ అడుగుతున్నాను, నేను రెడీ? నిర్హేతకముగా వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు, నువ్వు రెడీయా? నేను రెడీ. ఏ కారణం లేకుండా నిన్నెవడు అనమన్నాడు అని లేచిపోతావు పైకి. లేదా ఏమన్నా అనడానికి కారణం ఎత్తుకోవాలా చెప్పండి, మాకు బోల్డు. ఎందుకంటే మనం బైబిల్లో ఉన్న కల్పనా కథల మీద ఆసక్తి కలిగిన వాళ్ళం. ఏదో పాయింట్ ఉంటుందా గొడవపడడానికి చెప్పండి. నిర్హేతుకముగా వారు ఏం చేస్తారట, ద్వేషించారు. అసలు కారణాలు ఉండవండి నిన్ను ద్వేషించడానికి, మనం ద్వేషించబడాలి అంతే. దేవునికి స్తోత్రం చెప్తున్నాను, ఎందుకంటే మీలో ద్వేషించబడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరందరూ ఆత్మీయులు, మీరందరూ ఆత్మీయులు. ఒకసారి మీ పక్కన చెప్పండి, మీరు కూడా ఆత్మీయులేనని. మీరు ద్వేషించబడ్డానికే వచ్చారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ఎంత మంచి దేవుడు మనకున్నాడో అనుభవిద్దాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం, సాక్షులుగా ఉందాం. జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆమేన్. సరదాగా అన్నారా, నిజంగా అన్నారా? మీరు అన్నారు కదా అని వెళ్ళి రెచ్చిపోయి కొంగు పైకి వెళ్ళిపోయారు అనుకోండి, చూస్తున్న దేవుడు తీర్పులో పెట్టేస్తాడు. ఎరా నా సంఘంలోకి వచ్చి నాతో మాట్లాడి ఇక్కడికి వచ్చి పనులు చేస్తావా, ఏమంటారు చెప్పండి? సాక్ష్యం ఉందా లేదా మీరు అన్న మాటలకి? మీ పక్కోడు మీ ముందు చెప్పాడా లేదా? ఇద్దరు నిలబడతారు అక్కడ, ఒకటి మీ మాట, రెండు మీ పక్కన మీతో మాట్లాడిన వ్యక్తి. భయంకరమైన అగ్నిలో, అతీక్షణమైన అగ్నిలో పడకుండా ప్రేమతో మనం కార్యాలను చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి 2 థెస్సలోనికి 3 చూద్దాం. 2 థెస్సలోనియన్స్ 3 థెస్సలోనికి రాయబడిన పత్రిక 2 థెస్సలోనికి రాయబడిన పత్రిక 3:1-2 తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించి అనే దగ్గర ఫుట్ నోట్లు ఏముంది చూడండి, ఇందా చెప్తారా చూసారా? మీలో ప్రాబ్లం జరుగుతుంది అంటే వర్డ్ స్ప్రెడ్ అవ్వాలి, మీకు తెలియకుండానే జరిగిపోవాలి. మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ ప్రెషర్ అవుతున్న కొద్దీ వాక్యం బాగా స్ప్రెడ్ అవ్వాలి. అది చేయాలి, అది చేయటం మానేసనా? చేసి శీఘ్రంగా పరిగెత్తి మహిమపరచబడిన నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుంచి తప్పించబడిన నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఏముంటుందట, దుష్ట మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుంచి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మీ ముందు ఉండేటువంటి మనుషులు ఈ 2 రకాల లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? మూర్ఖులైన దుష్ట మనుషులు. వాళ్ళు ఎప్పుడు మీ ముందు ఉంటారండి, వాళ్ళను తప్పించడం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఎవరు ఎవరికి చెప్పారు ఈ విషయం చెప్పండి? ఈ వాక్యం ఎవరికి రాయబడింది? వాక్యం థెస్సలోనీయులకు. ఎవరు రాశారు? ఎప్పుడు రాశాడు? అది ఎప్పుడూ రాశాడు. ఇప్పుడు కూడా మనకు రాయాలి అక్కర్లేదు ఈ వాక్యం. రాసుకోలేకలేదా? మన ప్రార్థనలు ఈ పాట కూడా మాట కూడా ఉందా లేదా? అంటే ఏంటంటే నాకు అర్థమైంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థనలే మిగిలే తప్ప తప్పించడం జరగలేదని. అంటే దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు తప్పించడా? బైబిల్ చెప్తుంది తప్పించడు. మీరు ఫేస్ చేయండి, ఆయన అలాగే డిజైన్ చేశాడు. మూర్ఖులైన ఆ వంకర జనము, మూర్ఖులైన దుష్టులైనటువంటి వ్యక్తులు మీతో ఎప్పుడూ ఉంటారండి. మీరు అలా మారిపోకండి. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు ఏమవుతారట? ఆళ్ళు అవుతారండి. ఆళ్ళు ఏమవుతారట? అవుతారో లేదో నాకు తెలియట్లేదు, కానీ మీరు మాత్రం అలాగే మారిపోతారు. మారకండి. ఆ తిట్టుబోతులు, కటువైనటువంటి మాటలు, ఆ రకమైన పనులు మనం చేయటానికి పిలవబడాల. మూర్ఖులైనటువంటి వ్యక్తులు ఉంటారు, అలాంటి ఆ దుర్మార్గపు మనుషులు, దుష్టమైనటువంటి మనుషులు మనలో ఉంటారు. మనలో నుంచి ఎప్పుడు కూడా తప్పించబడలేరు. విశ్వాసం అందరికీ లేదని రాశాడు చూసారా? అందరికి లేదా కొందరికి లేదా? ఆ శ్రమలో ఉండేటువంటి వారికి విశ్వాసం ఉండదు. ఆ బంధకాల్లో ఉండి ఆ రాశి రంపాను పెట్టేస్తూ, మాట అంటే పాపం, అనకపోతే పాపం, చూస్తే పాపం, చూడకపోతే పాపం, వెళితే పాపం, వెళ్ళకపోతే పాపం అందుకో, అప్పుడు ఉంటుంది విశ్వాసం అందరికీ లేదు. ఏమంటుంది తెలుసా? ఈ అమ్మాయి, మీ అమ్మ పెద్ద పాస్టర్ అయిపోయింది, పెద్ద వాక్యాలు చెప్పింది, మీ నాన్న పెద్ద చర్చి నడిపించేస్తాడు, నువ్వేంటి ఇలాగని అనుకో, మా నాన్న జోలికి రాకు, ఎక్కువ ఏదో పొళ్ళు పొయ్యేస్తానందంట. విశ్వాసం అందరికీ లేదు, అందరికీ లేదు. ఎవరికి లేదు ఇంతకి విశ్వాసం? వాళ్ళ అమ్మ నాన్నకి ఉంది, ఈవిడికి లేదు విశ్వాసం. నీ విశ్వాసం సరిగా ఉందా? ఆ మూర్ఖులైన దుష్టమైన మనుషులు ఎప్పుడు నీ ముందు ఉంటారండి. వాళ్ళు నీ ముందు సవాల్ చేస్తారండి, నిన్ను హెచ్చరిస్తారండి, నిన్ను నలిపద్దాం చూస్తూ ఉంటారండి. ఏం చేద్దాం? క్రీస్తు సువాసన అవుదాం. వాళ్ళు తొక్కేసిన కొద్ది ఏమవుతారు? వాళ్ళు నొక్కేసిన కొద్ది మనం ఏమవుతుంటాం? ప్రజ్వలితం. మనం ఆదికాండంలో మనం చదువుతాం, ఇజ్రాయేల్ ప్రజలంట శ్రమలతో అణిశద్దాం అనుకున్నారంట. అప్పుడు ఏమైనా తెలుసా వాళ్ళు? విస్తరించి ప్రబలిది. ఆ వాక్యం భలే ఉంటుంది. మిమ్మల్ని నొక్కి తొక్కేసే అత్తలు, మామలు, అన్నలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆఫీసర్లు ఉంటే దేవునికి స్తోత్రం. మీరేమవుతారు? మీరు విస్తరిస్తారు, ప్రబలిపోతారు, ఫలిస్తారు. మిమ్మల్ని బాగా నలిపేస్తూ ఉంటే సువాసన వచ్చేస్తుంది బయటికి, క్రీస్తు సువాసన మీలోంచి బయటకు వచ్చేస్తుంది. మిమ్మల్ని శ్రమల పాలు చేసి విపరీతంగా మీకు మీరు చేసేస్తూ ఉంటే క్రీస్తు వాక్యం మీ ద్వారా అనేకులకి వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని విషయాలు జరిగిపోద్ది. ఒక ఆఖరి ఒక సాక్ష్యం చెప్తాను. ఒక సహోదరుడు వచ్చి తన భార్యను తీసుకొచ్చి నా సాత్వికురాలన్నాడు. ఫస్ట్ టైం ఆ సాక్ష్యం విన్నాక నాకు ఆశ్చర్యం వేసింది. అలాంటి సాక్షి నాకు కావాలి, అలాంటి కుటుంబంలో ఎవరైనా ఉంటే చూడాలనుకున్నాను. షీఈస్ మై బెటర్ హాఫ్ అంటారు, షీఈస్ మై వైఫ్ అంటారు, షీఈస్ మై హోమ్ మేకర్ అంటారు, అండ్ షీఈస్ మై సంథింగ్ సంథింగ్ చెప్పుకుంటారు. కానీ ఆయన ఏమంటే తెలుసా? మా సాత్వికురాలండి అన్నాడు. ప్యూర్ సాత్వికేమో, నేను అలాంటి పెళ్ళి పెడతా ఉంటాను అలా ఉండాలని. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, మరి అదేంటో ఆత్మకార్యం జరుగుద్ది రండి, ఆ ఆశ అది. వాళ్ళు చూసి, అన్న ఏమ్మా నీ పేరు సాత్విక అన్నాడు. కాదండి, వరలక్ష్మి అన్నాను. నేను సాత్వికురాలు అంటున్నాడు ఏంటండి? అంటే ఆయన్ని అడగండి అని. ఏంటనంటే, మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో మేము మ్యాక్సిమం సఫర్ అవ్వాల్సినంత ఆఖరు కుటుంబం అన్న పిల్లడు లాస్ట్ వాడు. అందువల్ల పైనుంచి ప్రతి ఒక్కడు అత్త డామినేషన్గే, మామ డామినేషన్గే, పెద్ద ఆడ పొడుసు డామినేషనే, ఆయన భర్త డామినేషన్, వాళ్ళ పిల్లోడు అంటే పెద్ద ఆవిడ కొడుకు ఈమె తోడు ఈ ఆకరావిడ సాత్వికురాలతో సమానమైన వయసట. అప్పుడు వాళ్ళు కూడా రాజ్యం వెళ్ళేస్తారు కదా ఈ కుటుంబంలో. మొత్తం టాప్ టు బాటమ్ అందరూ మమ్మల్ని ఆడేసుకున్నారండి. ఏ రోజు పన్నెత్తి మాట అనలేదండి మా ఆవిడ, ఏ రోజు తిరగబడలేదండి, ఏ రోజు జవాబు చెప్పలేదండి. ఎవరికి ఏం కావాలన్నా అలాగే చేసిందండి. ఒక రోబోట్ కొంత సమయం అయిన తర్వాత ఛార్జింగ్ అయిపోద్ది. మా ఆవిడ ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేసేసుకునేదండి. అసలు ఎలా పనిచేస్తుందంటే యంత్రం అనొచ్చండి. అంతేకాదు, ఏ రోజు ఎవరి మీద కూడా నేను రాత్రి వచ్చిన తర్వాత ఏమే అంత అని చేస్తుంటే నీకేమి ఏమి అనిపించలేదా అంటే, మనం దేవుని పిల్లలం, నువ్వు కనీసం చూసావు గనక, విన్నావు గనక నోరు మూసుకో అనేదట. భర్తను కూడా పల్లెత్తు మాట అనిచ్చేది కదట. అందుకే ఈరోజు దేవుని కృపను బట్టి మమ్మల్ని అన్ని విషయాలలో దీనులైన మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడండి. నా భార్య నేను అందుకే సాత్వికురాలని చెప్పానని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. సాత్వికులు ఆయన భర్తలారా, మీరు ధనియులు. సాత్వికురాలారా, మీరు ధనియులు. ప్రార్థన చేద్దాం.